పుస్తకంలో ఈ 6 పేజీ తీయండి. ఈశ్వరేచ్ఛ. ఆ పక్కన ఒక బొమ్మ ఉంది, ఎడమవైపు పిరమిడ్స్ బొమ్మ కనిపించింది అందరికీ. ఇంకొక పేజీ తీస్తే యుగ బాధ్యతల అవగాహన, ఇంకొక బొమ్మ ఉంది. నెక్స్ట్ పేజ్ మళ్ళీ తీయండి, యుగ అగ్రదూతలు, మళ్ళీ ఒక బొమ్మ ఉంది. ఇలాగా ప్రతి చాప్టర్కి కూడా ఏదో ఒక బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మలు ఒక విశేషమైనటువంటి ధ్యాన స్థితిలో ఏరుకుని వేయబడ్డాయి. ఆ బొమ్మలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఇది విజువల్ ఎడ్యుకేషన్కి బాగా పనిపిస్తుంది. ఇది ఈజిప్షియన్ కాలంలో ఆ కాలపు సాధకులు ఉపయోగించుకునేటటువంటి బొమ్మలు. ఇవి వెబ్సైట్లో దొరుకుతాయి, అక్కడ నుంచి తీసినవి ఇవంతా కూడా. ఆ బొమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనం ధ్యానం గురించి మాట్లాడుకున్నాక చెప్తాను నేను. కానీ ఆ బొమ్మలు ఒక చాలా విశేషమైనటువంటి ఉద్దేశ్యంతో అక్కడ వేయబడ్డాయి. వాటిని కనుక మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే మీ పూర్వజన్మలే కాదు, రాబోయే జన్మలు కూడా తెలుస్తాయి. ఆ తెలియటానికి కావలసినటువంటి పరిస్థితి ఈ మొదటి చాప్టర్లో ఉంటుంది, 6 పేజీలు చూడండి. యుగ సంధి, ఈశ్వరేచ్ఛ తీశారా? అందులో బ్లాక్ లెటర్స్లో యుగ సంధి అని ఫస్ట్ లైన్లో ఉంది, 5వ లైన్లో ఈశ్వరేచ్ఛ అని ఉంది. చూసారా? ఇవి రెండు పదాలు మనకు అర్థం అవ్వాలి. ఈ రెండు పదాలు అర్థమైనటువంటి వాడు ఆధ్యాత్మికత గురించి తెలుసున్నటువంటి వాడు. ఇవి రెండు మీకు అర్థం అవ్వాలి. యుగ సంధి అంటే ఏమిటి, ఈశ్వరేచ్ఛ అంటే ఏమిటి. ఈ యుగ సంధి అనేటటువంటి మాట ఈనాడు చాలా విస్తృతమైనటువంటి ప్రచారంలోకి మనం తీసుకురావాల్సి ఉన్నది. మనకి బాగా అర్థం అవ్వాలి. ఆ యుగ సంధి అనేటటువంటి మాట అర్థం కాకపోతే మనం చేసేటటువంటి ప్రయత్నాలలో ఏ ప్రయత్నము కూడా సఫలం కాదు. యుగ సంధి అనేటటువంటి మాటను ఏ ఉద్దేశంలో వాడుతున్నాం ఇక్కడ అంటే, గాంధీ గారు స్వాతంత్రం కోసం పిలుపు ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ని చదువు మానేయమన్నారు, లాయర్స్ని కోర్టు మానేయమన్నారు, అందరూ మీరు అన్ని పనులు మానేసి ఈ కార్యక్రమంలోకి దూకండి. దూకిన వాళ్ళు దూకారు, అందరూ దూకలేదు, కొంతమంది దూకారు. కానీ ఆ కొంతమంది దూకటం వల్ల ఏం జరిగింది అంటే ఈశ్వరేచ్ఛ పూర్తయింది. భారతదేశానికి స్వాతంత్రం రావాలి అనేటటువంటి ఈశ్వరేచ్ఛ, అది యుగ సంధి అని తెలిసి ఆ టైం అప్పుడు ఏ పనులు చేయాలో ఆ పనులకి ప్రాముఖ్యత ఇచ్చి మిగతా పనులకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ స్వాతంత్ర సంగ్రామంలో పారిన వీరాది వీరులు అని వాళ్ళకి తామ్రపత్రాలు, పెన్షన్స్ వస్తున్నాయి కనుక ఇప్పుడు నేను జైలుకి వెళ్తానని ఎవడైనా అన్నాడు అనుకోండి, రిజల్ట్ రాదు. ఇది ఈ గురువు గారి యొక్క అవతరణలో చాలా ప్రముఖమైనటువంటి ఈ విషయం. యుగ సంధి అనేటటువంటి మాట మనకి అర్థం అవ్వాలి. ఆ యుగ సంధిలో మనం చేయవలసినటువంటి పాయింట్ ఏంటో అర్థం అవ్వాలి. అంచేత ఇదంతా కూడా గురువుగారి మాటలే, కేవలము వెర్బటంగా ఆయన ఇచ్చినటువంటి హిందీ మాటలకు, హిందీ సెంటెన్సెస్కి తెలుగు చేశాను నేను. అంచేత యుగ సంధి ఈశ్వరేచ్ఛ అనేటటువంటి మాట కూడా ఆయనే, కానీ అక్కడ ఆయన స్పీచ్ ఇచ్చాడు. అంచేత ఈ హెడ్డింగ్స్ లేవు, నేను హెడ్డింగ్స్ పెట్టాను అంతే. ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు మనకి అర్థం అవటానికి. ఏంటి మనం యుగ సంధిలో ఉన్నాము అంటే, సూర్యుడు సుమారు 2400 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. ఆ రాశి నుంచి ఇంకొక రాశికి మారేటటువంటి టైంని మనము యుగ సంధి అంటాం. ఈ 2400 సంవత్సరాలు మీనరాశిలో ఉన్న తర్వాత 1750 నుంచి సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం మొదలెట్టాడు. అంచేత దీన్ని ఆస్ట్రాలజిస్ట్ అందరూ కూడా కుంభయుగము అని పిలుస్తూ ఉంటారు, ది అక్వేరియన్ ఏజ్ అని. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. గురువు గారు, ఈ యుగసంధి కాలంలో అగ్రదూతలాగా నేను వచ్చి ఈ యుగసంధి జరుగుతోంది అని మిమ్మల్ని మేల్కొల్పటానికి వచ్చాను అని తరచూ చెప్తూ ఉంటారు. కానీ ఆ యుగసంధి అనేటటువంటి మాట యొక్క ప్రాముఖ్యత మనం మర్చిపోతాం. ఈ మాట యొక్క ప్రాముఖ్యత 1750 నుంచి 2250 వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఈ పీరియడ్ ఉండదు, సూర్యుడు మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. ఇది చాలా ముఖ్యంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, కొంచెం సోషల్ గురించి కానీ, హిస్టరీ గురించి కానీ, సైన్స్ గురించి కానీ, దేని గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైనా 1750 సంవత్సరం నుంచి 2000 వరకు జరిగిన మార్పులు మీరు చూస్తే ఊహించలేనటువంటి ఫాస్ట్గా మార్పులు జరిగాయి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సైంటిస్టులు పనిచేస్తూనే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ 1750 ఎలక్ట్రిసిటీ డిస్కవర్ అయిన తర్వాత విజ్ఞానంలో, సైన్స్లో, సోషియాలజీలో, భూమి యొక్క కన్స్ట్రక్షన్లో వచ్చినటువంటి మార్పులు సైంటిస్టులకి చాలా స్పష్టంగా తెలుసు. ఆ మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. ఓ 30 ఏళ్ల కిందట మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవడైనా ఏదో కారణంలో అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయి 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ మొబైల్స్, ఈ వెబ్సైట్స్, ఆ మార్పులో మీరు భాగస్వాములుగా ఉన్నారు కనుక మీరు దాని యొక్క ప్రాముఖ్యత అర్థం కావటం లేదు. అసలు ఇదంతా ఏమిటి? సర్వజ్ఞత్వం వచ్చేసింది మీకు. ఎక్కడ ఏమి జరుగుతోందో, మొబైల్ ఫోన్స్, మీరు రైల్లో వస్తుందో మీకు ఫోన్ వచ్చేస్తుంది, మీరు ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది. అంటే పూర్వకాలంలో సాధన చేసి సర్వజ్ఞత్వం సంపాదించుకునేటటువంటి సర్వజ్ఞత్వం ఈనాడు మీకు అందుబాటులో ఉంది. కేవలం ఓ నెంబర్ నొక్కుంటే చాలు, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిసిపోతుంది. సర్వజ్ఞత్వం రాలేదా? కానీ తప్పు ఎక్కడ జరుగుతోంది? ఆ సర్వజ్ఞత్వాన్ని మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు? ప్రపంచంలో ప్రతి చోట ఇది జరుగుతోంది అన్నటువంటి అవగాహన వచ్చేసింది మీకు. ఈ న్యూస్ పేపర్స్ నుంచి అది స్టార్ట్ అయింది. యాక్చువల్గా న్యూస్ పేపర్లు కూడా అంతే కదా, మీరు పొద్దున్న నిద్ర లేవగానే ఈ మొబైల్స్ అవి లేకపోయినా మీకు మార్నింగ్ పేపర్ చూడగానే ప్రపంచం అంతా ఏం జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. అది అర్థమయ్యే పరిస్థితులు అసలు భూమి మీద ఎందుకు వచ్చాయని ఆలోచించడం లేదు మనం. ఎందుకు న్యూస్ పేపర్ ప్రింట్ అవుతుంది? లక్షలాది మంది, కోట్లాది మంది చదువుతున్నారు అన్ని భాషల్లోనూ కనుక మీరు న్యూస్ పేపర్ గురించి చూస్తే అందరూ చదువుతున్నారు. మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఈ న్యూస్ పేపర్ ఎందుకు అని. చదివిన వాడికి చదవని వాడికి తేడా లేకపోతే అది వేస్టేగా. న్యూస్ పేపర్ చదివిన మనము, న్యూస్ పేపర్లు చదవని మనము, కొంతమంది ఉంటారు కదా న్యూస్ పేపర్, వాళ్ళకి మనకి ఏంటి తేడా? ఇన్ వాట్ వే? మనం అది మనసులో పెట్టుకోవాలి. నాకు బాగా గుర్తు గురుదేవులు మార్నింగ్ లెక్చర్ అయిపోగానే న్యూస్ పేపర్ తీసుకుని కూర్చునేవారు, టకటకటకటక చదివేసాడు. దాంతో సాయంత్రం లెక్చర్లో గ్యారంటీగా అక్కడ జరిగిన దాని మీద దేని మీదో రిఫ్లెక్షన్ వచ్చేది. ఎందుకు అది జరిగింది? ఒకరోజు రాత్రి 12 గంటలకి, అర్ధరాత్రి 5 నిమిషాలకు 12 గంటలకి మేమందరం పడుకుని ఉన్నాం. ఒకళ్ళు వచ్చి తలుపు కొట్టారు, అందరూ ఆశ్రమంలో. చాలా పెద్ద ఆశ్రమం. మీలో శాంతికుంజ ఎంతమంది చూశారు? చూశారు కదా, చాలా పెద్ద ఆశ్రమం అది. అంటే ఒకళ్ళు కొడితే తలుపులు అందరినీ లేపలేరు. అంటే గబగబగబా వచ్చారు, గురువుగారు అందరినీ లేచిపోమంటున్నారు, లేచిపోండి అన్నారు. దాని తర్వాత ఆర్డర్ ఏమొచ్చింది అంటే, ఆయన అక్కడ ఈ ఆస్ట్రాలజికల్ యాంగిల్లో యుగ సంధిని ఎక్స్ప్లెయిన్ చేయటానికి 12 అద్భుతమైనటువంటి యంత్రాలు పెట్టారు ఆయన. అది ఇప్పుడు లేవు, ఆ రోజు ఉన్నాయి. ఆ రోజు 5 నిమిషాలకు 12 గంటలకు ఉన్నాయి. 10 నిమిషాల్లో ఆ మొత్తం 12 బిల్డింగ్స్ని కూలగొట్టేయమన్నారు, కూల్చేసాం. 10 నిమిషాలు పట్టింది. ఏమి మేము జనం ఉన్నాం కదా, టకటక గుణపాలు పట్టుకున్నాం, కూలగొట్టేశాం. ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి సామ్రాట యంత్రం అని, కపాల యంత్రం అని, రకరకాల యంత్రాలు ఆస్ట్రాలజీ గురించి చెప్పేటటువంటి యంత్రాలు కూలగొట్టేశాం. సరే, కూలగొట్టాక ఆ టీ తాగుతున్నాం, మా పని అయిపోయిందని ఇంకా అందరినీ వెళ్ళి పడుకోమన్నారు గురువు గారు అన్నారు. పడుకున్నాం. నెక్స్ట్ డే పేపర్లో రష్యాలో అర్మేనియాలో ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ కనుక మనుషులు కాన్సన్ట్రేట్ అయిన చోట వచ్చి ఉంటే అసలు ఏమైపోయేదో. ది డైవర్ట్ ఇన్సిడెంట్స్. కానీ ఆ ఇన్సిడెంట్స్ డైవర్ట్ చేయటానికి తగిన అవగాహన ఉండాలిగా. గురువుగారులాగా మనం అలా లేపేసి ఇది కూలగొట్టేయండి అని మనం చెప్పలేకపోవచ్చు. కానీ జరిగిన తర్వాత దానికి లింక్ చెప్తే, ఓ ఇలాంటి పనుల వల్ల గురువులు చెప్పేటటువంటి ఆదేశాలు వినటం వల్ల మనకు వచ్చేటటువంటి లాభాలు అనంతము. అలాంటివి గురువుగారి జీవితంలో ఎన్ని ఉన్నాయో. ఆయన అసలు చెప్పొద్దు అనేవాడు. నేను శరీరం వదిలేకే చెప్పండి, కానీ నేను శరీరంలో ఉన్నప్పుడు ఇవంతా చెప్పకండి. మీరు ఇవంతా చెప్తే ఏమవుతుందంటే ఆ మ్యాజిక్ల కోసం వస్తారు నా దగ్గరికి. మ్యాజిక్ల సైడ్ ప్రోడక్టే అదంతే. అది దాని గురించి కాదు. అంచేత యుగ సంధి అనేటటువంటి దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1750 నుంచి 2250 వరకు యుగ సంధి ఉంటుంది. దాని తర్వాత యుగ సంధి ఉండదు. అంచేత యుగ సంధి కాలంలో మీరు కొన్ని స్పెషల్ కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది. మామూలు కార్యక్రమాలు సరిపోదు. మామూలుగా కాలేజీలో అయితే లెక్చరర్ వస్తాడు, పాఠం చెప్తూ ఉంటాడు. ఒకవేళ స్టూడెంట్స్ రాకపోయినా ఎవడైనా స్ట్రైక్ అన్నా పాఠం చెప్పరు. అదే జనవరి నెల వచ్చేసింది, సిలబస్ పూర్తి కాలేదనుకోండి, ఇంకా పిల్లలు వెంపర్లాడిపోతారు, లెక్చరర్ వెంపర్లాడిపోతాడు, ఎక్స్ట్రా క్లాసులు పెట్టేస్తారు, అందరికీ చెప్తారు సబ్జెక్టు విన్నా వినకపోయినా నువ్వు రావాల్సిందే అంటాడు. రోజు మామూలుగా ఇవాళ క్లాస్ వద్దు లేరా పోయి ఆడుకోండి అనే లెక్చరరు, అప్పుడు ఇవాళ క్లాస్ ఉంది మీరు రండి అంటాడు. యుగసంధి అంటే అర్థమైంది కదా మీకు. ఆ పాయింట్ గుర్తు చేసుకోండి. దాని గురించి వెబ్సైట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, కొన్ని వేల పేజీలు పోల్ షిఫ్ట్ అనేటటువంటి ఒక మాట ఉంది. POLE పోల్ షిఫ్ట్. ఆ పోల్ షిఫ్ట్ ఇప్పుడు జరుగుతోంది. అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువముగాను, దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువముగాను మారుతుంది. ఇప్పుడు జరుగుతోంది అది. సైంటిస్టులు వాళ్ళందరూ దాని మీద డిస్కస్ చేసుకుంటున్నారు. మీరు ఆ పోల్ షిఫ్ట్ అనేటటువంటిది మీరు జరుగుతోంది అది. అందుకే మనం గుంటూరులో ఇటు హిమాలయాలు ఇటు తిరుమల కొండలు కలిపి పెట్టాం ఆ పోల్ షిఫ్ట్కి. అదే అర్థం అవ్వాలి మనకి. పోల్ షిఫ్ట్ జరుగుతున్నప్పుడు పోల్ షిఫ్ట్లో మీ పాత్ర ఏమిటి? పోల్ షిఫ్ట్ అంటే ఏంటో అర్థం అవుతుంది కదా. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువముగా మారుతుంది, దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువముగా మారుతుంది. ఇది మొదటిసారి కాదు జరిగేది, అనేక సార్లు జరిగింది అని సైంటిస్టులు చెప్తున్నారు. దాని ప్రూఫ్గా వాళ్ళు ఏం చెప్తారు అంటే, హిమాలయాల కొండల పైన తవ్వితే కొన్ని చోట్ల మనకి చేపల యొక్క అవశేషాలు కనిపిస్తాయి, సముద్రం ఉన్నట్టు. యుగ సంధిలో చాలా ప్రముఖంగా జరిగేటటువంటి సంఘటన ఏంటి అంటే పోల్ షిఫ్ట్. పోల్ షిఫ్ట్ అంటే ఏంటి? మీ యొక్క చేతనత్వంలో మార్పు. భౌతిక జగత్తులో ఏం జరుగుతుందో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మనము మన భౌతిక జగత్తులో జరిగేటటువంటి మార్పు, భౌతికత మీద, డబ్బుల మీద, భౌతిక జగత్తు మీద ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి వ్యామోహము రాబోయే 200-300 రోజుల్లో 200 సంవత్సరాల్లో ఉండదు. పోల్ షిఫ్ట్ అవుతుంది అంటే అర్థం అది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా మారుతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా మారుతుంది. ఇందులో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంప్యూటర్లో దాన్ని చదువుకోండి. పోల్ షిఫ్ట్ గురించి వేలాది వేల పేజీలు ఉన్నాయి డిస్కషన్ సైంటిస్ట్వి. వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, దీని యొక్క మిడిల్ పాయింట్ కరెక్ట్గా 2000 AD నాడు వచ్చింది. చాలామంది నన్ను అడుగుతారు 2000 AD నాడు ఏం జరిగింది మాస్టారు, మిలినియము అన్నారు, ఏమీ జరగలేదు. ఎవరికి తెలుస్తుంది? దాని మీద రుచి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఏం తెలియదు. ఏం జరిగినా 2 ప్రపంచ మహాయుద్ధాలు అయ్యాయి, మనకేమైంది? మన కార్గిల్ వారు జరిగింది, మనకేమైంది? జరిగింది అని విన్నాం అంతే. మనం ఏ విధంగా అయినా యుద్ధం మన జీవితాల్లో కానీ మన కుటుంబ సభ్యుల మీద కానీ ఏదైనా ప్రభావం చూపించిందా? చూపించలేదుగా. ఎప్పుడు చూపిస్తుంది? అది నువ్వు ఇన్వాల్వ్ అయి ఉంటే, నీ పిల్లవాడు ఎవడో కార్గిల్ వారికి వెళ్ళుంటే ఆ రోజు నీ తపన చూడాల్సిందే. టీవీ సెట్కి అంటుకుపోయి ఏమైందో, అమ్మయ్యా యుద్ధం అయిపోయింది కదా అమ్మయ్యా నా వాడు బయటపడ్డాడు, ఆ తపన ఎందుకుంది? మనవాడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక. గురువులు కోరుకునేది ఏంటి అంటే, మీరు ఈ యుగ సంధి కాలంలో, ఈ యుగ సంధి కార్యక్రమాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యండి. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అది ఈశ్వరేచ్ఛ కనుక. ఈశ్వరేచ్ఛకు విరుద్ధంగా వెళ్ళి నువ్వేమీ బాగుకోలేవు. అర్జునుడికి చెప్పింది అది. అది యుగ సంధి కాలం కనుక, ద్వాపర యుగం నుంచి కలియుగానికి వచ్చేటటువంటి సంధికాలం అది. ఆ టైం అప్పుడు నువ్వు నాకు బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని వెంపర్లు ఆడకు పిచ్చివాళ్ళలాగా. అంచేత ఈనాడు భగవద్గీత చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. గురుదేవులు భగవద్గీత మీద ఒక్కొక్క అధ్యాయానికి 1000 పేజీల కమెంటరీ రాశారు ఆయన. అంటే మొత్తం భగవద్గీత మీద 18,000 పేజీల కమెంటరీ ఉంది. అది పబ్లిష్ చేయటానికి 18,000 పేజీలు చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది నన్ను అడుగుతారు, మాస్టర్ మరి పబ్లిష్ చేస్తే మీరు నువ్వు చదువుతావు ఆ 18,000 పేజీలు? అబద్ధం చెప్పకుండా పబ్లిష్ అవుతుంది, చదువుతామండి. అందుకు పబ్లిష్ కాలే. ప్రపంచంలో భగవద్గీత మీద ఏమేమి చెప్పబడిందో అదంతా ఒక చోటకి చేర్చి ఈ యుగ సంధి కాలంలో నువ్వేం చేయాలి అనేటటువంటిది అందులో చాలా స్పష్టంగా రాశారు ఆయన. దాని తర్వాత ఆయన చెప్పింది ఏంటి అంటే, నీకు ఆ భగవద్గీతలో నేను నయం రాశాను అనే కుతూహలం వద్దు, నీకు నువ్వు గాయత్రి చేసుకో, నీకు ఆ జ్ఞానం గ్యారంటీగా వస్తుంది. నా అనుభవంతో చెప్తున్నాను నేను, ఎన్ని పిచ్చి పిచ్చి జ్ఞానాలు వస్తాయి. ఇప్పుడు ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలు వెబ్సైట్లో ఉన్నాయని నాకు తెలియదు. ఎందుకు వెతుకుతాం వెబ్సైట్లో? అందులో ఈ బొమ్మలకి గురువుగారు చెప్పిన దానికి లింక్ ఏంటో నాకు తెలియదు. కానీ ఒకరోజు ఇలాగే మాట్లాడుకుంటున్నాం, నేను చెప్పాను కదా నాకు ఒక పిచ్చి రోగం ఉందని, ఆ అంటువ్యాధి మీకు కూడా అందాలి అని నా కోరిక. ఏంటో తెలుసా? తక్షణం చేసేయటం. నాతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఏదైనా బుర్రలోకి దూరిందంటే ఇంక అవుట్ వాళ్ళు పాపం. ఇంకేత ఈ పుస్తకం ప్రింట్ చేయాలి గురువు గారిది. అది కూడా ఎలా వచ్చింది నాకు, నేను ఏదో పుస్తకం చదువుకుంటున్నాను, గుర్తులేదు ఏం పుస్తకం చదువుకుంటున్నాను. వీళ్ళ అక్కయ్య హిందీ పండిత్, ఆవిడ గురువుగారి యొక్క జీవన సాధన పుస్తకం వాల్యూమ్ 2 or 3 అది గురువుగారి వాంగ్మయంలో, అది చదువుతోంది ఆవిడ. చదువుతూ ఇందులో ఉన్న ఒక పారాగ్రాఫ్ అక్కడ రిఫరెన్స్ ఉంది, నాకు గుర్తొచ్చింది. నేను 1971లో వెళ్ళినప్పుడు ఈ పారాగ్రాఫ్ గురువుగారి నోట్లోంచి విన్నాను అని. సరే వెతికే యాప్ పాతది, హిందీ ఒరిజినల్ దొరికింది, చదివా. చదివాక నాకేమనిపించిందంటే నేను చాలా తప్పు పని చేశాను. ముందు ఇది ప్రపంచానికి నేను అందజేసి ఉంటే ఈ 22 ఏళ్లలో ఎంతో లాభం వచ్చి ఉండేదో అనుకుని వాళ్ళతో చెప్పాను. ఆ చెప్తున్నప్పుడే వాళ్ళు ఉలికారు కాస్త, అనవసరంగా నేను వీనికి చెప్పాము ఇంకా వాయిస్తాడు అని. అక్కడ కూర్చోబెట్టి రాత్రి 2:30కి ట్రాన్స్లేషన్ మొదలెట్టాం. అక్కడే రాత్రి అది ట్రాన్స్లేషన్ అయిపోగానే మరి హిందీ ఒరిజినల్ కూడా కావాలి కదా, ఇక్కడ తీస్తే ఆ హిందీ ఒరిజినల్ కూడా డిటిపీ చేయించండి అన్న. హిందీ డిటిపీ ఇక్కడ కూడా చేస్తాడు ఒంగోలు, నాకు అదంతా తెలీదు. ఐ వాంట్ ఇట్. సరే అవన్నో పట్టుకున్నారు, పేజీకి 25 రూపాయలు 30 రూపాయలు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు అని కాదు, అది జరిగింది ఆ పని అర్ధరాత్రి పూట, అది మోర్ ఇంపార్టెంట్. చేశాక సరే ట్రాన్స్లేషన్ చేసాం నెక్స్ట్ డే ఈవినింగ్. ఆ తర్వాత ప్రింట్ చేయటానికి వెళ్తోంది. ఇది ప్రింట్ చేయటానికి వెళ్తున్నప్పుడు ఈ హెడ్డింగ్స్ అవి ఏమీ లేవు, మామూలు 2 translation అంతే. చదువుతూ ఉంటే ఆ చదువుతున్నటువంటి పారాగ్రాఫుల్లో కొన్ని కొన్ని వర్డ్స్ ఇప్పుడు నేను హెడ్డింగ్లా పెట్టాను, అవి నాకు ఎందుకో చాలా బాగున్నాయనిపించింది. పారాగ్రాఫ్ మీద హెడ్డింగ్గా పెట్టేసాం. పారాగ్రాఫ్ మీద హెడ్డింగ్గా పెడుతూ ఉంటే ఎవరైతే కంప్యూటర్ పనిచేస్తున్నారో, శ్రీదేవి అనుకుంటా, లక్ష్మి, ఆ ఎందుకో బయటకు వెళ్ళింది. బయటకు వెళ్తూ ఫోన్ చేసి చెప్పింది, ఒక సీడీ ఉంది, అందులో చాలా రకరకాల బొమ్మలు ఉన్నాయి, మాస్టరు ఆ బొమ్మలు చూస్తే బాగుంటుంది అని ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్ళి, నెక్స్ట్ డే అది, ఆ రోజు రాత్రి కాదు, నెక్స్ట్ డే రెడీ అయిపోతుంది ప్రింటింగ్కి. మళ్ళా రోగం పనిచేసింది తక్షణం. అక్కడ ప్రమాదం ఏం జరిగింది, ఆ సీడీ ఎక్కడ కనిపించలే ఇంట్లో. ఇంకే వీళ్ళకి పాపం మీకు తెలియదు వీళ్ళు ఎంత బాధపడతారో. వచ్చేది ఇప్పుడు నాతో దగ్గరగా ఉందామని కోరుకోకండి, ఇలా దూరంగా ఉండి వస్తేనే మీకు సుఖం. కానీ నాతో ఉంటే మాత్రం సరే, ఎక్కడుందో ఆ సీడీ ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి తెప్పించి చూశానంతే. అందులో 250,000 బొమ్మలు ఎన్నో ఉన్నాయి ఆ సీడీలో. 250 మిలియన్స్ అంటే ఎంత, 2 crore కావాలి. ఇప్పుడు అందులో ఏ బొమ్మలు చూడాలి నేను? యాజ్ యూజువల్ అంతే, జయ గురుదేవ్ అంటే నొక్కటం మీట. నొక్కితే హారోస్కోప్ అండ్ ఈజిప్ట్ అని ఒక బొమ్మల గురించి ఆ హెడ్డింగ్ ఉన్న చాప్టర్ వచ్చింది ఆ సీడీలో. చూశాను నొక్కితే హారోస్కోప్ అంటే ద్వాదశ రాశుల యొక్క బొమ్మలు, అందులోంచి తీశాను ఈ 3 బొమ్మలు కూడా. ఈ 3 బొమ్మలు కూడా కుంభయుగానికి సంబంధించినటువంటి బొమ్మలు. కవర్ డిజైన్ మీద ఆ నల్ల బొమ్మ ఉంది చూసారా కవర్ డిజైన్ మీద, అవి కుంభ రాశిలో ఉండే నక్షత్రాలు. యాక్చువల్గా ఫోటో తీస్తే అలా ఉంటుంది. మీరు కాస్త జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుందా, ఒక వ్యక్తి కుండ నుంచి నీళ్లు పోస్తున్నట్టు ఉంది. అంటే గీతలు వీళ్ళు కలిపారు, గీతలు ఆకాశంలో కనిపించాం మనకి, నక్షత్రాలే కనిపిస్తాయి. బకెట్తో నీళ్లు పోస్తున్నట్టుంది కదా, గది బకెట్తో. కుంభరాశి లక్షణం అదే, జ్ఞానము అందరికీ అందాలి. ఇదివరకు ఏమిటి, జ్ఞానం వీళ్ళకి చెందకూడదు, వీళ్ళకి చెందకూడదు, కొంతమంది చేతుల్లోనే ఉండాలి అనేటటువంటి పోయి 1750 నుంచి వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే జ్ఞానం అందరికీ అందాలి. వాడు దాన్ని ఉపయోగించుకుంటాడో ఉపయోగించుకోకూడదో అది వేరే విషయం. దాని యొక్క భౌతిక రూపకల్పన ఇది, ఒక అమ్మాయి బొమ్మ జుట్టు విరబోసుకుని కనిపిస్తుందా పైన పసుపు రంగులో ఇలాగ నీళ్లు పోస్తుంది భుజం మీద, పిక్చర్ అంటాం. పిక్చర్ అంటే ఏంటి, కడవ, కడవ పెట్టుకుని పోస్తుంది. ఈ కిందనున్న గీతలు డబుల్ లైన్, ఇది యాక్చువల్గా ఆస్ట్రాలజీలో కుంభరాశి యొక్క సంకేతం, మెరుపు, మెరుపు మెరుస్తుంటుంది. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటి అంటే రామకృష్ణ పరమహంస పూజ్య గురుదేవులు వాళ్ళిద్దరూ కూడా కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళే. ఆస్ట్రాలజీలో మీకు ఇంట్రెస్ట్ ఉండి దానికి దానికి మీరు సమన్వయం చేసుకోగలిగితే, ఆ సమన్వయం మాత్రం మీరు చేసుకు తీరాల్సిందే. అని చెప్పి ఇవాళ నేను ఈ 4 రోజుల్లో ఇచ్చే లెక్చర్స్ తర్వాత మీరు 2 విషయాల మీద మాస్టరీ సంపాదించాలి, ఆస్ట్రాలజీ మీద, హోమియోపతి మీద. ఎందుకు అంటే వైద్యం చేయటానికి నా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది దానికి కాదు, ఈ విషయాలు తెలుసుకోవటానికి. సూర్యుడు కుంభరాశిలోకి వెళ్తే ఏమవుతుంది, ఏ విధమైనటువంటి ప్రభావాలు వస్తాయి. అంచేత అక్కడ ఈజిప్ట్ ఆస్ట్రాలజీ సింబల్స్ మీద ఓపెన్ అయింది, ఈ బొమ్మలు కనిపించాయి. ఏగో యుగ సంధి అని ఉంది కదా, అంచేత మీనరాశి నుంచి కుంభరాశికి వెళ్తున్నాం. అంచేత దీనికి సంబంధించిన బొమ్మలు 3 తీసి పక్కన ఒక పక్కన ఉంచుకున్నా, సేవ్ చేయలే, నేను చేయలేదు, అది ఉంచుకున్నాను. సరే దాని తర్వాత ఇంకా ఏంటంటే ఈజిప్ట్లో ఉండేటటువంటి కొన్ని బొమ్మలు కనిపించాయి, ఆ బొమ్మలు ఇవంతా ఇక్కడ పక్కన పెట్టినవన్నీ కూడా ఈజిప్ట్లో, ఈ పక్కన వేసానే హెడ్డింగ్స్కి, ఈ బొమ్మలన్నీ కూడా ఈజిప్ట్లో ఉన్నది. అదే ఈజిప్ట్వే, అందుకే చెప్తున్నాను. సరే అక్కడ చూశాను, సీడీ క్లోజ్ అయిపోయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కంప్యూటర్. అసలు ఆ సీడీ చూడండి, మాస్టర్కి ఉపయోగపడితే బొమ్మలు వేసుకుంటారు అన్నాను. నేను చూశాను, ఇది సేవ్ చేసుకోలేదు నేను, ఈ బొమ్మల్ని వాటిని ఎక్కడ చూశాను ఏం చూశాను నేను సేవ్ చేసుకోలేదు. అక్కడ నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరంలో ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళాం ఈ పుస్తకం హెడ్డింగ్స్ అవి పెట్టడానికి. పెట్టడానికి వెళ్తూ ఉంటే నాకు రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఈజిప్ట్లో జరిగాయి. అప్పుడుండేటటువంటి టొపోగ్రఫీ తమాషాగా ఉండేది, తర్వాత మనం డిస్కస్ చేసుకున్న ఆస్ట్రాలజీ అవంతా ఇప్పుడు మనం సైడ్ ట్రాక్ అవుతాం. దానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు ఈ బొమ్మల్లో ఉన్నాయి. అది అప్పుడు నాకు గుర్తొచ్చింది, గుర్తొచ్చి సీడీ తెప్పిస్తే ఎక్కడ వెతుక్కోవాలి నేను, నాకు తెలియదుగా ఎక్కడుందో, మొత్తం సీడీలో వెతుక్కోవాలి. ఇప్పుడైతే నాకు గుర్తొచ్చి అంతా చేశాం కనుక ఆస్ట్రాలజీను ఈజిప్ట్ అనే చాప్టర్లో ఉన్నాయని అప్పుడు నేను ఉత్తిని చూశాను, అంత ఎగ్గరగ్గరగ్గరని. తర్వాత అమ్మాయి వచ్చి కూర్చొని చెప్తే ఇంకా జయ గురుదేవ్ అంటమే అని, అక్కడ నెంబర్స్ మాత్రమే వస్తాయి, బొమ్మలు రావు సీడీలో. ఆ నెంబర్స్ కొట్టుకుంటే మీకు వెబ్సైట్లో అవి ఓపెన్ అవుతాయి, చూసుకుంటే అలా వచ్చిన బొమ్మలంతా ఇవంతా కూడా. అంటే ఇందులో గురువుగారి యొక్క అనుగ్రహం ఎక్కువ, నా యొక్క బుర్ర తక్కువ. కేవలం ఏంటంటే నా ముందు చూపించాడు అది, ఇది నాయన నువ్వు ఉపయోగించుకో అని. ఇది యుగసంధి కాలంలో భగవద్గీతలో కూడా మీకు కనిపిస్తుంది, మహాభారతంలో కూడా కనిపిస్తుంది. తమాషా ఏంటి అంటే 2000 తర్వాతే టీవీ సీరియల్స్లో కూడా భాగవతం వస్తుంది, గాయత్రి గురించి వస్తుంది. ఆ మార్పు మీరు గమనించాలి, ఎందుకు వస్తుంది అది, ఇన్నాళ్ళు లేనటువంటివి అంతా ఎందుకు వచ్చిస్తున్నాయి మనం గమనించుకోం. టీవీని ఉపయోగించుకోవటం రాదు మనకి, కంప్యూటర్ను ఉపయోగించుకోవటం రాదు. ఎందుకు రాదు అంటే మనం ఈ యుగసంధి కాలంలో ఉన్నాము అనేది నేర్పి, ముఖ్యంగా పిల్లలకి ఇది కనుక మీరు ఉపయోగించుకోవటం నేర్పితే అసలు వాళ్ళ జీవితాలు ఎన్ని మార్పులు వస్తాయో మీకు తెలియదు. మీరేదో పిచ్చిగా పనికిరాని చదువులు చదివిస్తూ వాళ్ళని సర్వనాశనం చేసేస్తున్నాం, మన పిల్లల్ని సర్వనాశనం చేస్తున్నాం. ఎందుకు పనికిరాని చదువులు, ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ చదువులు. ఇంగ్లీష్ మీద వెగటితో నేను చెప్పటంలే, పిల్లలకి ఆ చదువు లెక్కలే. ఎంత గొప్పగా చెప్తారో మావాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడండి, బానిసత్వం ఏంటి ఇంగ్లీష్ మీడియంలో చదివితే నీ మాతృభాష రాకుండా. బీకామ్ చదువుతున్నటువంటి మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకరోజు, ఈ మధ్య 5-6 నెలల కిందట జరిగింది, టైం ఎంతైంది అంటే 5:30 అన్నాను నేను. మా వదిన అడిగింది టైం ఎంతైంది అంటే 5:30 అన్నాను. వాడు బీకామ్ చదువుతున్నాడు. 5:30 అంటే బాబాయ్ ఎంత, కెన్ యూ బిలీవ్ ఇట్? నేను నవ్వుతూ అన్నాడు అనుకున్నాను, నిజంగానే రాదు వాడికి. అప్పుడు నేను కూర్చోబెట్టి నేర్పే, తక్షణ రోగగ్రస్తుంది కదా, చచ్చాడని వాడు పాపం. వాడు అనవసరంగా నోరు దారాను బాబాయ్ నీ దగ్గర. మీకు అర్థమవుతుందా మీరేం చేస్తున్నారో? మీ మాతృభాష రాదు, ఇంగ్లీష్ చచ్చిన వాడి మాతృభాష అవదు. అంచేత జ్ఞానము నేర్చుకునేటటువంటి భాష ఆదిలోనే కుంటుపడింది. మీకు రాదు, భారతీయులకి సబ్జెక్ట్ రాకపోవటానికి కారణం భాష లేకపోవటం. ఎంత నెంపర్లు అడిగిపోతారు మీరు ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్ మీడియము ఏం చేసుకుంటారు ఇంగ్లీష్ మీడియంతో? కాదండి, మేము ఇంగ్లీష్ మీడియమే చదివిస్తామండి. చదివించకండి, మా వాళ్ళకి మా పిల్లలకి నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఇంగ్లీష్ నేర్చుకో, అది వేరే విషయం. కానీ అది యుగసంధి అంటే, ఎందుకంటే మనం ఇరుక్కుపోయాం. ఎవరైనా ఉత్తరం రాస్తాడు, మెకాలే చాలా స్పష్టంగా ఉత్తరం రాశాడు, భారత జాతిని నేను నిర్వీర్యం చేసేసాను, సర్వనాశనం చేసేసాను, చచ్చిన అది తల పైకెత్తలేదు, ఇంకేతంటే ఇంగ్లీష్ నేర్చుకో అని నేను నేర్పించేశాను వాళ్ళకి, చచ్చారన్నమాట. ఇంకా వాళ్ళు పీకు చావటమే. ఇప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చలేని దద్దమ్మలుగా ఉన్నాం మనం. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయ్యాక మన భారత జాతి యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో భారతీయత గురించి మాట్లాడేటటువంటి దమ్ము లేదు మనకి. జోహార్లో వాడు ఎంత గ్రాండ్గా ఆలోచించేవాడు, ఏమైతే ఉంది మనకి రాజ్యం మనం చేయటం లేదనుకుంటున్నావా? మనమే రాజ్యం చేస్తున్నాము, మన ఇంగ్లీషే రాజ్యం చేస్తుంది. ఇంగ్లీష్ వచ్చినవాడు ఈనాడు కూడా చాలా గొప్పవాడు. భారతదేశంలో ఇంగ్లీష్ వచ్చినవాడు గొప్పవాడు అవటం ఏంటి? ఇన్ వాట్ వే ఈజ్ ఇంపార్టెంట్? దానిని అవగాహన చేసుకోండి. యుగ సంధి, ఆ యుగ సంధి కాలంలో ఒక మెరుపు మెరిసింది. మొత్తము ఆంగ్లేయులు ఎంత చిన్న రాష్ట్రమో మీకు తెలుసు కదా. మన ఆంధ్ర లాంటివి 8 ఎన్నో పడతాయని ఎక్కడో చదివాను నేను, బ్రిటిష్ ఐలాండ్స్లో, ఇంగ్లాండ్. ఆ దేశపు వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ఎలా డెవలప్ చేసుకోగలిగారు? ఇందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఈశ్వరేచ్ఛ అంటే మీకు అర్థం అర్థం అవ్వాలి. ఈశ్వరేచ్ఛ ఉన్నప్పుడు ఎవడైనా గొప్పవాడైపోతాడు. అందుకు చెప్పేది ఈశ్వరేచ్ఛ మీకు అర్థమవుతే, ఆ ఈశ్వరేచ్ఛకి అనుగుణ్యంగా కనుక మీ జీవితాన్ని మీరు మార్చేసుకుంటే. ఇప్పుడు ఆ మెకాలే గురించి ఎలా చెప్పుకుంటున్నాము, రేపు మన గురించి చెప్తారేమో, ఇలా వచ్చారు మా తాత ముత్తాతలే వాళ్ళు 200 సంవత్సరాల తర్వాత. అంతే కదా, ముత్తాతలే అయి ఉంటాం మనం ఎవరికో ఆ కాలం వాళ్ళకి. వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, ఇలా వాళ్ళు చేశారట, ఇలా రివల్యూషన్ తీసుకొచ్చారు వాళ్ళు. ఆ రివల్యూషన్ గురించి ఆలోచించండి మీరు. యూ హ్యావ్ టు రివల్యూషనలైజ్. ఆ విప్లవం తీసుకురావాలి మీరు. విప్లవం అంటే ఏంటో చెప్పాను కదా మీకు. ఆ విప్లవం చేస్తున్నటువంటి వ్యక్తి కనిపిస్తే భయపడతారు అందరూ. భగత్ సింగ్ ఒకరోజు ముందు ఊరు తీశారు. ఎందుకు? ఆ ఒకరోజు ఆగి ఉంటే అసలు నేను చాలా స్పష్టంగా చూడగలుగుతాము. 1985 ఈశ్వరేచ్ఛ గురించి ఆయన చెప్తూ, ఆయుర్వేదం చాలా ప్రముఖ పాత్ర వహించబోతోంది. ఈనాడు టీవీ చూస్తే హెర్బల్ అనే మాట లేకుండా ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించదు, అదేంటో తమాషా. కానీ అన్నిటికీ హెర్బలే కదా. 1985 నేను చేసేటటువంటి ఈ సాధన వల్ల, పంచకోశ సాధన వల్ల ఆయుర్వేద ప్రామినెన్స్లోకి వస్తుంది ఆయన అన్న మాటలు. అది వచ్చిందా లేదా? కానీ మనకి ఆయుర్వేద మర్చిపోయాము. మనం ఆయుర్వేద ఏమీ నేర్చుకోవటం లేదు. గాయత్రి మంత్రంలో ఆయుర్వేద యొక్క మొత్తం సూత్రాలు ఉన్నాయి. ధన్వంతరి చెప్పిన మొత్తం వేద ఆయుర్వేద సారం ఉన్నది. మరి గాయత్రి మంత్రాన్ని ఆ దృష్టికోణంతో ఎక్కడ చూస్తున్నాం మనం? ఆ దృష్టికోణంతో మనం జపం చేద్దాం. అప్పుడు వీళ్ళు కేవలము వాతావరణంలో ఉన్నటువంటి వేడిని పట్టుకుని అడ్వర్టైజ్ చేస్తున్నటువంటి వాళ్ళకంటే, ఆయుర్వేదం నేను నేర్చుకుంటాను ఇంకా 2250 వరకు ఉంది అంటే అదేం పెద్ద కష్టం కాదు. కానీ ఈనాడు అనేక చోట్ల ఆయుర్వేద మందులు ఇవ్వటం, ఆయుర్వేదం గురించి ప్రచారం వస్తుంది, కానీ ఆ ఇస్తున్నటువంటి వాళ్ళు సబ్జెక్ట్ డీప్గా చదవటం లే, డీప్గా వెళ్ళాలి, అది మామూలు విషయం కాదు, అది చాలా లోతుగా వెళ్ళాలి. కానీ చెయ్యని వాళ్ళకంటే ఇది ఓకే. కానీ ఆయన శిష్యులు ఏం చేయాలి అని, ఆయుర్వేదాన్ని ఒక అద్భుతమైనటువంటి సాధన విధానంగా మీరు మార్చుకోవచ్చు, అది ఈశ్వరేచ్ఛ. దానికి చెప్తే ఈశ్వరేచ్ఛ మీకు తెలిసి ముందే మీరు ఆయుర్వేదిక లైన్లో పడిపోయి మీరు చేయటం మొదలెడితే అనేక మ్యాజిక్లు జరుగుతాయి. వైద్య విధానంలో చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతాయి. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, నాలుగు విధానమైనటువంటి అన్నాన్ని నేను వైశ్వానరుడుగా ఉండి ప్రాణాపాన సమాయుక్త, ప్రాణము అపానము సమానము ఈ మూడో వాయుల్ని కలిపి, వాతపిత్త కఫాలు ఆయుర్వేదిక్ భాషలో కలిపి నేను మనుష్యులకి ఆరోగ్యం కలగజేస్తున్నాను. ప్రాణాయామంలో మనం నేర్చుకుంటాం, అది మీకు చెప్పి ఉంటారు. లోమ విలోమ ప్రాణాయామము, దీర్ఘ ప్రాణాయామము. లోమ విలోమ ప్రాణాయామము ప్రాణాపాన సమాయుక్త అవుతుంది, దీర్ఘ ప్రాణాయామము ప్రాణము అపానము కలుపుతుంది. కానీ కలపటం అనేది మీరు చేసుకుని మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తే, లావు అయిపోతున్నా మాస్టరు, హెర్బల్ ట్రీట్మెంట్స్ అవి ఇచ్చుకుంటున్నా మాస్టరు, మీరు గ్యారంటీగా సన్నబడతారు. నన్ను చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మూడేళ్ల కిందట ఎలా ఉండేవాడినో ఇప్పుడు ఎలా ఉన్నాను. అప్పుడు 89 kgs నా వెయిట్, నడిస్తే నాకు ఇప్పుడు ఆయాసం వస్తుంది తలుచుకుని, మరి ఇప్పుడేం లేవు, నడువు సన్నబడిపోతుంది, లావు తగ్గుతుంది. కాదండి, మేము మందులు వేసుకుని లావు తగ్గించుకుంటాం, తగ్గదు, అసంభవం, అది ఇంపాసిబుల్. అది యాజ్ ఎ బయోకెమిస్ట్ చెప్తున్నాను నేను. మీరు ఉంటేనే డబ్బు ఖర్చుకో పెట్టుకుంటే ఖర్చు పెట్టుకోండి తప్ప, తాత్కాలికంగా లావు తగ్గవచ్చు కానీ పర్మనెంట్గా లావులు తగ్గవు. ఇది ఎందుకు చెప్తున్నాను, మనం చెప్పేటటువంటి ఈ క్లాసులు ఏదో భగవంతుడి గురించి, నువ్వు చనిపోయాక ముక్తి పొందుతావు అని గురించి మాట్లాడటం లేదు. ఈ జీవితంలో ఈనాడు ఈ క్షణంలో నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండగలవు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మనకి పనికొచ్చేటటువంటి మాటలు మాట్లాడుకుంటున్నాం మనం. అది ఈశ్వరేచ్ఛ. ఇది కొన్నాళ్ళు కిందటే రావచ్చుగా, మరి రాలేదుగా, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఈ ఈశ్వరేచ్ఛకి అనుగుణ్యంగా ఎవరైతే కలుస్తారో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం గజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. రోగాలు ఎందుకు వస్తాయంటే పాపాల వల్ల వస్తాయి అని ఆయుర్వేదం చెప్తుంది. అన్ని రోగాలు, భౌతికమైనటువంటి రోగాలు కావచ్చు, మానసికమైనటువంటి రోగాలు కావచ్చు, ఆది వ్యాధి, మానసికంగా ఉంటే దాన్ని ఆది అంటాం, శారీరకంగా దాని ప్రభావం కనిపించటం మొదలెడితే వ్యాధి అంటాం. ఇవి రెండు కూడా ఈ ప్రాణాయామం వల్ల పోతాయి మీకు. ఇవి రెండు పోతాయి, లావు తగ్గుతుంది, మస్తిష్కంలో మెమరీ పవర్ పెరుగుతుంది. ఇదంతా అంటే మేము చేయలేకపోతున్నాము అంటే మన ప్రారంభ కర్మ, మనం ఇదివరకు జన్మల్లో చేసిన పాపం మన నెత్తి మీదకెక్కి ఎలా కొడుతుందో మీరు ఊహించుకోండి. సింపుల్ టెక్నిక్స్, గాయత్రి మంత్రం చేసుకొని ఆయన సూర్యుడి యొక్క శక్తి సంపాదించుకో, గాలి పీల్చుకుని వదులు చాలు, నీకు రోగరహితుడు అయిపోతావు నువ్వు. ఒకరోజులో అవ్వదు, అది మాత్రం గ్యారంటీ, మీరు ఏదో ఒకరోజు రెండు రోజుల్లో మాత్రం అవ్వదు ఇది. కానీ ఆయన మార్పు చాలా స్పష్టంగా పెర్మనెంట్గా ఉండిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఈశ్వరేచ్ఛ కనుక, మీరు అది గుర్తుంచుకోండి. ఈనాడు ఇవంతా ఎందుకు చేయమంటున్నావు అంటే అది ఈశ్వరేచ్ఛ కనుక. ఆనాడు బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చినప్పుడు మన వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర మీరు చదివితే తెలుస్తుంది, వీళ్ళిద్దరికీ భలే హెల్ప్ చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంగ్లీష్ వాళ్ళకిను అసలు వాళ్ళందరూ మన నెత్తి మీదకి ఎక్కించింది వెంకటేశ్వర స్వామి. మీరు కాస్త స్పష్టంగా జరుగుతాయి అంటే అది ఈశ్వరేచ్ఛ, అందుకు చెప్తున్నాను అలా జరగవలతో ఈశ్వరేచ్ఛ. ఇప్పుడు జరిగేటటువంటి మార్పులు కూడా ఈశ్వరేచ్ఛ. అప్పుడు వాళ్ళకి సహాయపడ్డ వాళ్ళు లబ్ధి పొందారు, ఇంచేత ఈశ్వరేచ్ఛ కనుక. ఇప్పుడు దీనికి సహాయపడిన వాళ్ళు లబ్ధి పొందుతారు, ఎందుకంటే ఇది ఈశ్వరేచ్ఛ కనుక. ఐశ్వరేచ్ఛ మీకు అర్థం అవ్వాలి. అది నిత్య జీవితంలో మన పిల్లల్ని మిల్లిగా ఈ మార్గంలో పడేసేటటువంటి ప్రయత్నాలు చేయండి. మొట్టమొదటిది గాయత్రి జపం చేస్తే కానీ భోజనం చేయొద్దు అని ఒక చిన్న అలవాటు చేయించండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారు, గాయత్రి మంత్రం చేయిస్తున్నారా వీడు, ఏమనుకుంటే ఏముంది, మీకు అది మంచిది అని తెలిసాక మీ పిల్లల చేత ఎందుకు చేయించలేరు. వాడు స్కూల్కి వెళ్ళని మొర్రం అంటే ఏడిపించి స్కూల్కి పంపిస్తున్నారు కదా, కొట్టకుండా పంపించారా మీ పిల్లల్ని ఎప్పుడైనా స్కూల్కి, ఏడిపించి పంపిస్తున్నారు కదా. మరి ఏడిపించి గాయత్రి మంత్రం ఎందుకు చేయించలేరు మీరు, ఇంత ముఖ్యమైందని చెప్తూ ఉంటే అంత మహానుభావుడు చెప్తున్న వ్యక్తికి కూడా విలువ ఇవ్వాలి. మీరు ఎవడో చెప్పటం వేరు, అసలు నా అవతారనే దాని కొరకు వచ్చింది ఈ విషయాలు మీకు చెప్పటానికి అనేటటువంటి ఆయన చెప్తూ ఉంటే ఇంకేముంది, మీరు కళ్ళు మూసుకుని రంగంలో ప్రవేశించటమే. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఎంత రకాలైనటువంటి విషయాలు మనకి ఈ భగవద్గీత అది చదువుతున్నప్పుడు మనలో దూరిపోయాయి అంటే, మనలో ఉన్నటువంటి భగవంతుడికి పని ఏంటి అంటే మనం తిన్న ఆహారాన్ని అరగదీయటం, అంతే పాపం ఆయన పని. ఇందాక నేను చెప్పానే మన సైకిళ్ళు కాపలా పెట్టడం, పొద్దున విన్నారు కదా. అలాగే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అంటే ఏంటి అంటే భగవంతుడి యొక్క పని. నువ్వు ఏది నానా గడ్డి నువ్వు తింటూ ఉండు, ఆయన పని ఏంటి అంటే ఆ గడ్డిని ఆరాయించటం. అది కాదు, భారతీయత మర్చిపోయాం మనం. మొత్తము ఆధ్యాత్మికత గురుదేవులు చెప్పేటటువంటి ఒక మాట గుర్తుంచుకోండి, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ అంతఃకరణాల మీద కంట్రోల్ తెచ్చుకోవటం ఆధ్యాత్మికత అంటే అది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి మీద కంట్రోల్ తెచ్చుకోవటం. ఈ నాలుగు నువ్వు తిన్న ఆహారం వల్ల ఏర్పడతాయి. ఎలాంటి అన్నం తింటావో నీకు అలాంటి మనస్సు వస్తుంది, ఎలాంటి మనస్సు ఉంటే అలాంటి బుద్ధి ఉంటుంది, ఎలాంటి బుద్ధి ఉంటే అలాంటి చిత్తం ఉంటుంది, ఎలాంటి చిత్తం ఉంటే అలాంటి అహంకారం ఉంటుంది. ఆ నాలుగు నేను ఏర్పరుస్తున్నాను, నీ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నా వల్లనే ఉంది. నా లోపల మీ లోపల ఉన్నటువంటి ఆ జీవాత్మ లేకపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు? ఇంత ప్రేమగా చూసుకునేటటువంటి ఈ శరీరాన్ని ఎప్పుడు బయటకు పంపించేస్తావా అని ఇంట్లో వాళ్ళు అందరూ వెంపర్లాడిపోతారు. ఎప్పుడు శ్వాస ఆగిపోతే పచామ్యందం చతుర్విధం పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి చెప్తూ ఈ మాట చెప్పాడు భగవద్గీత 15వ అధ్యాయంలో. ఆ యాంగిల్లో మనం చదవటం లేదు, కానీ ఆ యాంగిల్లో భగవద్గీత చదివే రోజులు రావాలి. భగవద్గీతను నిత్య జీవితంలో మీరు ఉపయోగించుకోగలగాలి. గాంధీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే భగవద్గీత తెరిచేవాడిని, నా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేది అని. మరి మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎందుకు రాదు? మనకి భగవద్గీత అర్థం అవుతాయి కదా అసలు, మనకేమీ అర్థం కాదు. ఆ శ్లోకాలను మనం చదివేసుకుంటాం మానేస్తాం. ఇంకా ఈశ్వరేచ్ఛకి కావలసినటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో, దాన్ని గుర్తుంచుకోండి. అనన్యాశ్చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. గ్యారంటీ, ఈ ధ్యాన స్థితిలో మీరు పొందేటటువంటి గ్యారంటీ. నేను కూర్చున్నానండి అనన్యాశ్చింత, నాకు రిజల్ట్ రాలేదండి, నువ్వు ధ్యాన స్థితికి వెళ్ళలేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశ్రిత. నువ్వు ఎన్ని పాపాలైనా చేసుకో, నీకు బాధలు ఎందుకు వస్తాయి, రోగాలు ఎందుకు వస్తాయి, పాపాల వల్ల వస్తాయని ఆయుర్వేదం చెప్తుంది. ఈ శ్లోకాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీకు ఏ రోగాలు ఉండవు, గ్యారంటీ. మీకు చావు ఉండదు. శరీరాన్ని మార్చుకుంటాం, చావుకి శరీరాన్ని మార్చుకోవటానికి మనకి తేడా అర్థం ఉంటుందిలే. శరీరం మనం కాదు, మనం శరీరాన్ని బట్టల్లాగా ఉపయోగించుకుంటున్నాం. కానీ నోటితో ఈ మాట చెప్తున్నాం, కానీ చావు దగ్గరికి వచ్చేసరికల్లా టెన్షన్, ఏమలా నేను చచ్చిపోతున్నానంటావు. నోటితో మాత్రం మనకి బుర్రకి ఒక అవగాహన వచ్చేసింది, బాబు నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాదు అని. కానీ చనిపోయినప్పుడు ఏం చెప్తాం మనం, వాడు చచ్చిపోయాడు. ఆ మార్పు రాబోయేటటువంటి రోజుల్లో వస్తుంది. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. గాయత్రి మంత్రం ద్వారా మొట్టమొదటి ఇష్యూ 1947లో అనుకుంటా, 42లోనే గురువుగారు మొదటి గాయత్రి యుగ అఖండ జ్యోతి ఇష్యూ స్టార్ట్ చేసినప్పుడు గాయత్రీదేవి బొమ్మ పెట్టి దాని కిందన ఒక కప్లెట్ ఇచ్చారు హిందీలో. ఈ పృథ్వీని స్వర్గంగా మార్చడానికి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటున్నాము అని. మరి ఈ గాయత్రి మంత్రంతో స్వర్గం ఎలా వస్తుందో మనకి తెలుసా? ఏంటి మనం చేస్తున్నటువంటి గాయత్రి మంత్రం? అందరూ చేస్తున్న గాయత్రి మంత్రమే మీరు చేస్తున్నారు. నేను పొద్దున్న చెప్పాను, నేను బ్లేడు ఉదాహరణ, చిన్నపిల్లాడి చేతిలో బ్లేడు, జేబు దొంగ చేతిలో బ్లేడు, బ్రెయిన్ సర్జన్ చేతిలో బ్లేడు, గాయత్రి మంత్రం అదే. కానీ గాయత్రి పరివారంలో ఉన్నటువంటి మనము ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని భూమి మీద స్వర్గావతరణ తెచ్చుకోగలుగుతున్నామా? దానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఏమిటి? ఆ క్వశ్చన్కి జవాబు ఈ హెడ్డింగ్లో ఉంది, యుగసంధి ఈశ్వరేచ్ఛ. ఈ యుగసంధి కాలంలో ఈశ్వరేచ్ఛకి అనుగుణ్యంగా కనుక మనం ప్రయత్నాలు చేయగలిగితే ఖచ్చితంగా మీరు అమరులైపోతారు, మీకు మృత్యువు ఉండదు తెలిసి చెప్తున్నాను నేను. కానీ మృత్యు ఉండదు అంటే మీరు చావకుండా ఉండరు, ఈ భౌతిక శరీరంలోనే ఉంటారు అని కాదు నా ఉద్దేశం. శరీరాలు మారుతాయి కానీ మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ బొమ్మలు పెట్టడంలో ఆ ఉద్దేశం అది, దానికోసం ఇదంతా చెప్పాను. ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో 90% మంది ఈజిప్ట్కి చెందిన వాళ్ళే. వాళ్ళకి ఈ బొమ్మలు చాలా ఉపయోగపడతాయి, కానీ ఈజిప్ట్కి చెందని వాళ్ళకి ఉపయోగపడవా? నేను నా స్నేహితుల కోసం రసగుల్లాలు తయారు చేయించాను. ఆ స్నేహితులతో పాటు ఇంకోడెవడో వచ్చాడు, వాడెవడో నాకు తెలియదు. ఇంతకీ వాడికి రసగుల్లా ఇస్తానా ఇవన్నా? అంచేత ఒకవేళ మీరు ఈజిప్ట్లో పుట్టకపోతే మా గతే ఏంటి సార్ అంటారేమో అని చెప్తున్నాను. ఏమీ అవ్వదు మీకు, ఏం అప్పటికీ మీకు ఇది ఉపయోగపడుతుంది. అర్థమైందా? అంచేత ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఈ పేజీ నెంబర్ 11లో దాని వెనక తల్లి పేజీలో చింతన మననకు సూచనలు కనిపించింది అందరికీ. దాని తర్వాత పేజీలోనే యుగ సంధి ఈశ్వరేచ్ఛ పక్కన కనిపించిందా? ఆహా, 7వ పేజీ, నెక్స్ట్ పేజీ పక్కనే ఉంది. లోని పరిస్థితులు, దాని వివరణలు మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. దానికి ఏం చెప్పాను నేను? రావణాసురుడు, ఋషుల తీవ్ర ప్రయత్నాలు, రాముని అవతరణ, దశరథుని శాపము, పుత్రకామేష్టి యజ్ఞము, ముగ్గురు తల్లులు, రాముని కంటే ముందు దివ్యాత్మల అవతరణ. మీరు ఇది గుర్తుంచుకోండి, ఎప్పుడైనా గురుదేవులు లాంటి ఒక మహావ్యక్తి అవతరణ చెందినప్పుడు ఆయన ఒక్కడే రాడు. ఆయనతో పాటు ఆయన పని చేసి పెట్టేవాళ్ళు రాకపోతే ఆయన ఎందుకు పనికిరాదు. కానీ ఆయనతో పరిచయం అయ్యి ఆయనకి దగ్గరగా వచ్చాక కానీ హనుమంతుడికి అర్థం కాలేదు ఆయన ఏం పని చేయాలో. చిన్నప్పటికే ఆయనకు అన్ని వరదానాలు వచ్చేసాయి, అందరు దేవతల యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కూడా హనుమంతుడికి వచ్చేసాయి. కానీ ఆ ఋషిముఖ పర్వతం మీద వాలి దెబ్బకి భయపడిపోయి సుగ్రీవుడు వీళ్ళు ఉంటూ ఉండేవారు. తర్వాత ఎప్పటికో రాముడు వచ్చాడు. అప్పటికే హనుమంతుడు నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకున్నాడు, సాధనలన్నీ చేసేసుకున్నాడు, చాలా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి వ్యక్తే. ఈ రాముడు వస్తూ ఉంటే భయపడ్డారు, వాలి యొక్క ఏజెంట్స్ ఎవరైనా వస్తున్నారేమో అని హనుమంతుడిని పంపిస్తారు. హనుమంతుడిని పంపించాక హనుమంతుడు రాముడు మాట్లాడుకున్నాక హనుమంతుడికి అప్పటికి కూడా తెలియదు ఈ రాముడి యొక్క పని చేయటానికే నేను భూమి మీద అవతరించాను అని. ఇవంతా ఎందుకు చదువుకోవాలి? మీ స్థితి కూడా అలాగే ఉన్నది. ఆ గురువు ఎదురుకుండా వచ్చి ఆ గురువు ఇంత చెప్తున్నా కూడా వాలి పంపించాడేమో, ఎందుకైనా మంచిది మనం దూరంగా ఉందాం, అసలు ఈ గురువు దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది, ఏంటో గాయత్రి అంటాడు, ఇది అంటాడు, యజ్ఞం అంటాడు, అవకాశం పోగొట్టుకుంటారు. ఒకవేళ మీరు రాక్షసులే అయ్యింది, ఆ గురువు యొక్క శిష్యులు కాకుండా ఇదివరకు జన్మల్లో ఉండి ఉన్నా, ఇప్పుడు మారండి విభీషణుడు అని చేత. అప్పుడు కూడా మార్పులు ఉండేవి, పొలిటికల్ మార్పులు అని చేత. అది అర్థం చేసుకోండి, ఆ ఈశ్వరేచ్ఛను అర్థం చేసుకుని అవంతా ఎందుకు చదువుకుంటామంటే ఇలాంటి ఒక మహావ్యక్తి వచ్చి ఇదే నా పని, నేను దీనికోసమే మిమ్మల్ని అందరినీ కలుపుతున్నాను, కలిశాం, కలిశాకేం చేస్తున్నాం, ఏమి చేయటంలే, ఏం చేయాలో లక్ష్యం గుర్తుంచుకోండి. భూమిని స్వర్గంగా మార్చాలి, అంతకంటే చిన్న లక్ష్యం మనకి పనికిరాదు. రాముడు వచ్చాడు అంటే రావణాసురుడు చావాలి. అనేక మంది ఋషులు వాళ్ళందరూ కూడా ప్రయత్నించినా ఏం అవలేదండి, ఓ చిన్న కోతిని నేనేం చేస్తాను అని అనలే. అంచేత ఇది మనకు అర్థం అవ్వాలి, ఈశ్వరేచ్ఛ. ఆ వ్యక్తి మీకు పరిచయం అయ్యాడు అంటే శుద్ధి సాయిబాబా జీవితాన్ని చదవమని అందుకంటాను నేను. మీ ఇంటికి అడుక్కోటానికి వచ్చిన వ్యక్తి కూడా మీతో రుణానుబంధం ఉండే వస్తాడు, లేకపోతే మీ ఇంటికి అడుక్కోటానికి రాడు. అంచేత ఇంత శరీరం పెంచావు కదా, నువ్వు పనులు చేసుకోలేవా, ఇస్తే ఇయ్యి లేకపోతే ఊరుకో. ఇంచేత రుణానుబంధం ఉంది, రేపు ఎక్కడో మళ్ళీ నీకు జీవితంలో తగులుతాడు, అప్పుడు నీకు మళ్ళీ అదే మాట అంటాడు వాడు. ఇంకా ఈ విష సర్కిల్ ఉందే పోదు ఎప్పటికీ కూడా. అంచేత ఆ జాగ్రత్త, రుణానుబంధం. అంచేత ఇంత మహావ్యక్తి యొక్క మాటలు మనం ఇక్కడ కూర్చొని వింటున్నాము అంటే రుణానుబంధం లేకుండా వింటున్నాం అన్న మీ ఉద్దేశం. అడుక్కునేవాడు మీ ఇంటికి వస్తేనే రుణానుబంధం ఉంటే తప్ప రాలేడు అని సిద్ధి సాయి బల్ల గుద్ది మరీ చెప్తూ ఉంటే, నేను నీకు గురువుగా ఉన్నాను, అనేక జన్మలు బట్టి మీరు ఈ జన్మలో ఈ పని చేయండి అని ఆయన అంత స్పష్టంగా చెప్తూ ఉంటే, ఆయన గురించి పట్టించుకోకుండా మనం ఇంకొక ఏదేదో పనులు చేస్తూ ఉంటే, భయపెట్టడానికి నేను చెప్పటం లేదు కానీ చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు అనుభవించవలసి వస్తుంది గురుద్రోహం కింద. కానీ ఇక్కడ గురుద్రోహం కింద అంటే నేను మళ్ళీ గాయత్రి చేసేసుకోవాలా మాస్టర్, మీరు ఏం చేసుకుంటున్నారో అది చేసుకోండి, మారకండి. మీ లక్ష్యం మారాలి. ఎలా మారాలి మీ లక్ష్యం? ఒక ఊళ్ళో గురుదేవులు చెప్పేవారు కథ, ఒక దేవాలయం నిర్మితం అవుతుంది. ఈ టీవీ వాడు ఎవడో ఏదో చాలా గొప్ప దేవాలయం అంట, చాలా గొప్ప దేవాలయం ఎలా నిర్మితం అవుతుందో చూడాలని ఇంటర్వ్యూకి వచ్చాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మొదటి వాడి దగ్గర మైక్ పెట్టాడు. వెధవ దేశం, వెధవ గవర్నమెంట్, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఆఖరికి రాళ్ళు కొట్టుకునే పని చేయాల్సి వస్తుంది, బుద్ధి ఉందా అసలు గవర్నమెంట్కి, ఎందుకు చదివించటం నాకు ఇదంతా అని ఇంకా వాడికి ఉన్న ఉక్రోషం అంతా వెళ్ళబోసుకున్నాడు. రికార్డ్ చేశాడు, రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. బాధ్యత ఉంది నాకు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని పోషించే బాధ్యత నాది. ఈ అవకాశం వచ్చింది, మిగతా అవకాశాలు ఏం రాలేదు అని చేత నేను ఈ పని చేస్తున్నాను కుటుంబాన్ని పోషించటానికి అన్నాడు. మూడో వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు కళ్ళమట నీళ్లు పెట్టేసుకుని వెక్కి వెక్కి ఆడవటం మొదలెట్టాడు. వీడు కన్ఫ్యూజ్ అయిపోయాడు, నేను అసలు ఏం అడగలేదు నిన్ను, నువ్వు ఎందుకు గాబరా పడిపోతున్నావు అని. ఏమీ లేదు, ఇక్కడ దేవాలయం కడుతున్నాను నేను, నేను పెట్టిన ఈ రాళ్ల మీద నుంచి రేపు ఎంతమంది మహానుభావులు నడుస్తారు. పని ఒకటే, మీరు పనులు ఏమి మార్చుకోక్కర్లే, మీ ఉద్యోగాలు మానుకోక్కర్లే, మీ పిల్లల్ని మార్చేసుకోక్కర్లే, మీరేమీ మార్చుకోకర్లే, మీ మనోభూమి ఉందే ఈ దిశలో పెట్టుకోండి. ఒక అద్భుతమైనటువంటి కారణజన్ములుగా మనం పుట్టాము, యుగసంధి కాలంలో పుట్టాము మనం. యుగసంధి కాలంలో పుట్టి ఇది యుగసంధి తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. తమాషా నాకు అది, వెబ్సైట్స్ ఉండి ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంది కూడా యుగసంధి అంటే ఏంటో చాలామందికి తెలియదు. యుగసంధి అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మీనరాశి నుంచి సూర్యుడు కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఆ కుంభరాశిలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి ఈ మార్పులు 2400 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే 2250 నుంచి మనం లెక్క పెడితే 2000 అంటే 4000, ఇంకో 400 కలిపి 6 అంటే 4600 వరకు ఈ యుగసంధి కాలం యొక్క ఫలితాలు మనం రాబట్టుకుంటాం. మరి అంత పెద్ద అవకాశం మనం అలవాటు చేసుకుని మీరు మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, నేను మీలో ఎవరికైనా ధైర్యం ఉండే ఏం పర్వాలేదు మాస్టర్, మీరు తినే గంజి నీళ్ళు, మీరు తినే చారు అన్నము నేను తింటాను, వచ్చేస్తాను, వచ్చేసేయండి, ఎక్కడికి నా దగ్గరికి రావక్కర్లే, ఇక్కడుంది మీకు ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రము గురువుల యొక్క ఆశీర్వచనంతో ఆ లింకుతో ఉండండి మాస్టర్, ఆలోచించి చెప్తాను. నువ్వు చించుతూ ఉండు, ఈ లోపల యుగ సంధి వెళ్ళిపోతుంది. అది అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్కి రండి, యుగ బాధ్యతల అవగాహన. వచ్చింది అందరికీ? ఇది మీ ఆలోచన విధానంలో రావాల్సినటువంటి మార్పు. ఈ మార్పు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులే. ముందు యుగ సంధి అంటే ఏంటో తెలియాలి, ఈశ్వరేచ్ఛ అంటే ఏంటో తెలియాలి, దాని తర్వాత మన పరివారంలో ప్రతి ఒక్కరూ దుష్ప్రవృత్తుల దుర్భావనలతో నిండిన చీకటి యుగము గడిచిపోయినది అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ మాట అర్థం చేసుకోండి. మీకేమనిపిస్తుందంటే ఇది ఇంత చూస్తూ ఉంటే ఏముంది, అంత గందరగోళంగా ఉంది, ఇది ఏం మారింది? మీకు అవిశ్వాసం ఉండాలి. ఏం విశ్వాసం ఉండాలి? దుష్ప్రవృత్తుల దుర్భావనలతో నిండిన చీకటి యుగము గడిచిపోయినది అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చాలామందికి విశ్వాసము అంటే ఏంటో తెలియదు. శ్వాస అంటే తెలుసు కదా, శ్వాస అంటే ఏంటి? ఊపిరి. విశ్వాసము అంటే విశిష్టమైన ఊపిరి. అంచేత విశ్వాసం మీరు కలిగి ఉంటారా కలిగి ఉండరా అనేది మీ ఊపిరి మీద బట్టి ఆధారపడి ఉంటుంది. విశ్వాసము అక్కడే ఉంది స్పష్టంగా. ఏదో నమ్మకం కలిగి ఉండ, నమ్మకం కాదు, మీరు పీల్చే ఊపిరి మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ మూడ్స్ని మార్చేస్తుంది. కోపంగా ఉండేవాడి యొక్క శ్వాస, శాంతంగా ఉండేవాడి యొక్క శ్వాస చూసుకుంటే మీకే అర్థమవుతుంది తేడా. సినిమాల్లో ఎన్టీ రామారావుది అనుకుంటే ఎప్పుడో ఒకసారి రిఫరెన్స్ చదివాను నేను, కోపం రావటం లేదు ఈయనకి. ఒక సీన్లో కోపం తెచ్చుకోవాలి ఆయన, ఈయనకి కోపం రావటం లేదు. అప్పుడు డైరెక్టర్ చెప్పాడు, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావయ్యా అని, ఊపిరి గట్టిగా పిలుస్తామండి, ఇప్పుడు పిలుచు గట్టిగా అన్నాడు. వచ్చేసింది కోపం, నటనే కావచ్చు కదా. లేని కోపం రాగలిగినప్పుడు గురువుల మీద లేని విశ్వాసం రాదా? శ్వాస మార్చుకుంటే టెక్నిక్స్ ఇవంతా. ఇంతటి విశ్వాసం ఉండాలి అంటే ఒక విశిష్టమైనటువంటి శ్వాస పీల్చుకోవటం నేర్చుకోవాలి మీరు. కానీ విశ్వాసానికి ఊపిరి పీల్చుకోవటానికి సంబంధం మర్చిపోయాం. లార్డ్ మెకాలే జిందాబాద్, ఆ ఇంగ్లీషు చదువులు చదివి, అటు ఇంగ్లీషు రాదు ఇటు మన విశ్వాసాలు అవి కూడా రాదు. మరి అట్టా మొదలెట్టాల్సిందే. విశిష్టమైనటువంటి శ్వాస ఎలాగా ఉంటుందంటే రెండు రకాలైనటువంటి విశేషమైనటువంటి శ్వాసలే ఉంటాయి అంటాం. ఒక శ్వాస శ్రద్ధకి సంబంధించింది, ఇంకొక శ్వాస విశ్వాసానికి సంబంధించింది. బిలీఫ్, విశ్వాసం అంటే నమ్మకం. సీరియస్ కండిషన్ రాగానే ఎంత హోమియోపతి ఎంత ఆయుర్వేదిక్ అయినా ఎక్కడ పరిగెడతాడు? మీ విశ్వాసం అది. విశ్వాసం అంటే అర్థమైందా? ఇంకా దానికి ఎన్ని కబుర్లైనా చెప్పనివ్వండి. మిగతా వాళ్ళ సంగతి ఎందుకు, నా సంగతే. నాకేదైనా సీరియస్గా అయిపోయి వెళ్ళాలి అంటే నేను ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళను, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఎవరి దగ్గరికి వెళ్తాను అంటే ఎల్లోపతి. ఎన్ని కబుర్లు చెప్తావో మళ్ళీ వాళ్ళ మీద. నాకు తెలిసి భగవంతుడు తర్వాత తిట్లు తింటున్న వాళ్ళు డాక్టర్లే. పాపం ప్రతివాడు తిట్టేవాడేవండి. వాళ్ళు చేస్తున్నటువంటి సేవ కానీ నీకు నిజంగా ఆపద వచ్చినప్పుడు వాడు దేవుళ్ళా కనిపిస్తాడు మీకు. ఎన్ని తిట్లు తిట్టినవాడే వాడు రాకపోతే మీకు ఎంత కోపం వచ్చిస్తుందో. రాలేదు డాక్టర్, డాక్టర్ రాగానే మీకు ఎంత ధైర్యం వచ్చిస్తుందో. డాక్టర్ రానప్పుడు ఉన్న బలహీనత, డాక్టర్ రాగానే ఇందుకు వచ్చిన ధైర్యం, విశ్వాసం. ఆ విశ్వాసం గురువు గారిని తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే వస్తుంది అంతా. హ్యాబిట్స్ కెన్ బి క్రియేటెడ్. శ్వాస అదే. ఏంటి విశ్వాసం ఉండాలి మనకి? మన పరివారంలో ప్రతి ఒక్కరూ దుష్ప్రవృత్తుల దుర్భావనతో నిండిన చీకటి యుగము గడిచిపోయినది అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ నెక్స్ట్ పేజీలో చూసుకోండి. ఈ బాధ్యతలు అనేది ఇన్వర్టెడ్ బోల్డ్ లెటర్స్ ఉన్నాయి. ఈ బాధ్యత గుర్తు చేసి ప్రగతి ప్రయత్నాలను ప్రకారము చేయుట కొరకై ఈ వీడ్కోలు సమారోహం ఏర్పాటు చేయబడినది. ఆ విషయాలన్నీ చెప్పటానికి మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చాను అని 1971లో చెప్పినటువంటి గురువుగారి యొక్క ఆవేదన ఈనాటికి అలాగే ఉంది. అప్పుడు విన్నవాళ్ళు అప్పుడు విన్నారు, ఇప్పుడు విన్నవాళ్ళు ఇప్పుడు వింటారు. డాల్టన్స్ లా, మా తాతలు చదివినప్పుడు డాల్టన్స్ లాయ్, రేపు మీ మనవలు చదివినప్పుడు కూడా డాల్టన్స్ లాయ్. నియమం మారదు కదా. అంచేత ఈ బాధ్యతలు రాబోయేటటువంటి యుగంలో 2250 వరకు మీరు చేయవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయి. జత ప్రతిరోజు నేను విందించి కోరుకునేది ఏంటి అంటే, ఇక్కడ మీరు వీలవుతే ఒక రీడింగ్ ఇచ్చేసేయండి. చిన్న పుస్తకమే, మీరు ఇవాళ రాత్రి చదివేసేయండి. నేను బోల్డ్ చేసిన దాన్ని మీరు కాస్త స్పెసిఫిక్గా చదువుకోండి. ఇంకేదంటే మీరందరికీ ఇది చాలా బాగా అర్థమవుతుంది. నేను ప్రతిదీ వివరించి చెప్పక్కర్లేదు. మీరు దాన్ని కనుక చదివేసుకుని రేపు క్లాసులో కూర్చున్నప్పుడు మీరు ఇంటరాక్ట్ అవుతే నేను ఇంకా మీకు ఎక్కువ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇలాగవుతే నా మనసులో ఉన్నదే వెళ్తుంది, మీకున్నటువంటి డౌట్స్ కానీ మీరున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్పలేను కదా. అంచేత ఆ యాంగిల్లో మనం రేపటి నుంచి ఈ క్లాసు జరుగుతున్నప్పుడు చదువుకుందాం. కానీ ఈ క్లాస్ యొక్క మొత్తం ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనం యుగసంధిలో ఉన్నాము. ఈ యుగసంధి అనేది ఈశ్వరుని యొక్క ఇచ్ఛ. ఆ ఈశ్వర ఇచ్ఛలో మనలాంటి వాళ్ళకి విశేషమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, అది గుర్తు చేసుకోండి. ఈ బాధ్యతలు దేని కొరకు ఉపయోగపడతాయి అంటే, పృథ్వని స్వర్గంగా మార్చడానికి ఉపయోగపడాలి. బర్డెన్ ఆఫ్ ది సాంగ్, మనం చేసే ప్రతి పని యొక్క ఉద్దేశం ఏమవ్వాలి అంటే, ఈ పృథ్వీ స్వర్గంగా మారిపోవాలి. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, పృథ్వీ స్వర్గంగా మారిపోవాలి అంటే అందమైన ఉపవనాలు, అందమైనటువంటి పరిస్థితులు అవన్నీ ఉంటే స్వర్గంగా మారుతుంది అని. అమరులు ఎక్కడుంటారో అది స్వర్గం. స్వర్గంలో ఎవరు ఉంటారు? దేవతలు. అమరులు ఉంటారు. అమరులు అంటే అంచేత మీరు మరణం లేని వాళ్ళు అవుతే పృథ్వీ స్వర్గంగా మారిపోతుంది. అందరి మర్చిపోయాం మనం. పృథ్వీని కాదు మీరు మార్చాల్సింది, మీరు అమరులుగా మారండి. మీరు మృత్యువు లేనటువంటి స్థితికి ఎదగండి. షిర్డీ సాయి, స్వచ్ఛ సాయి, సివివి, బ్లావెట్స్కి, అనేక మంది గురువులు శరీరం వదిలేసిన తర్వాత కూడా భౌతికంగా వాళ్ళ శిష్యులకు కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి అనుభవాలు మీలో కూడా చాలామందికి జరిగి ఉంటాయి. చాలా విశేషమైనటువంటి పరిస్థితుల్లో అడవిలో బస్సు వాడు, మాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో తండ్రిని కూతుర్ని పిల్లవాడిని కూడా, చిన్నగా పిల్లవాడిని వరంగల్ వైపు అడవిలో వదిలేస్తే వెళ్ళి దిగిపోయారు. బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య జరిగిందంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్, గురువుగారి శరీరం వదిలేసిన తర్వాత వెళ్ళిపోయింది బస్సు. వీళ్ళు దిగాక వీళ్ళకి అర్థమైంది రాంగ్ ట్రాక్లో దిగారు అని. వాళ్ళు అక్కడ ఏదో ఫ్యాక్టరీలో దిగాలి, అది ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీళ్ళు ఆ చీకట్లో గాభరా పడిపోయి దిగిపోయారు. దిగిపోయాక ఇప్పుడు ఎలా అని, అందులో అది దొంగలు రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటిది, చిన్న పాప ఆడది, ఈ ముసలాయన రిటైర్ అయిపోయిన టీచరు. కొంతసేపు అయ్యాక వెనకాతల నుంచి లైట్లు, ఖాళీ బస్సు, డ్రైవర్ ఉన్నాడు, కండక్టర్ ఉన్నాడు, ఎక్కండి అన్నాడు. అంతకంటే కావాల్సింది ఏముంది, ఎక్కారు, దిగారు. దిగాక సామాన్లు దింపుకుంటున్నారు. దింపుకుని థ్యాంక్స్ చెప్దామని మళ్ళా వెనక్కి తిరిగి బస్సు లేదు. ఈ కాలంలో జరిగింది, మీ విశ్వాసం అది. ఇలాంటివి మీరు రాసుకోదలుచుకుంటే వాల్యూమ్స్ వాల్యూమ్స్ రాసుకోవచ్చు, కానీ గురువు గారికి అవి ఇష్టం లే. ఇచ్చంటే ఏముందో, నీ విశ్వాసం బట్టి వస్తుంది అది. నీకు విశ్వాసం లేకపోతే రాదు, విశ్వాసం ఉంటే వచ్చింది. ఇంతకీ క్రెడిట్ గురువుది కాదు, నీ విశ్వాసాన్ని. నీకు విశ్వాసం లేకపోతే ఎవడం చేయగలడు? అంచేత ఆ విశ్వాసం డెవలప్ చేసుకోండి గురువు మీద. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తితో మీకు పరిచయం ఉన్నదో ఆ వ్యక్తి కోరుకుంటూ ఉంటే, ఆ వ్యక్తి చెప్పింది మానేసి మీ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు చెప్పింది వినేసి మేము తర్వాత చేస్తామంటే నువ్వెవడికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు? నీ శ్వాస గురువుగారితో కలవలే, మీ పక్కింటి వాళ్ళతో కలిసింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది అవగాహన చేసుకోండి. ఈ శ్వాసకి ఆధారభూతమైనటువంటి ఒక విశేషమైనటువంటి నియమం ఉంది. ఆ నియమాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రాణాయామంలో శ్వాస ముఖ్యం కాదు, సంకల్పం ముఖ్యం. అది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మేము ప్రాణాయామం చేస్తున్నామండి, మాకు ఫలితాలు రావటం లేదు. దానికి కారణం ఏంటంటే మీ ప్రాణాయామం సంకల్పంతో లింక్ అవటం లేదు. మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణాన్ని పీల్చుకుంటున్నాము అనేటటువంటి సంకల్పం మీలో ఉండాలి. ఉత్తిన గాలి పీల్చుకుని వదిలితే లాభం లేదు. ఆ టెక్నిక్స్ అర్థం చేసుకోండి. మంత్ర జపం చేస్తున్నప్పుడు మంత్రాన్ని మీరు వింటూ ఉండాలి. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ అనంతమైనటువంటి వాయుమండలంలో ఆకాశం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడ ప్రాణం ఉన్నది. కదిలితే, ఆకాశం కదిలితే ప్రాణం అంటాం, అది గుర్తుంచుకోండి. ఆకాశం కదిలితే కదలిక లేని ప్రాణము ఆకాశము, కదలిక ఉన్నటువంటి ఆకాశము ప్రాణము. డెఫినేషన్ అర్థమవుతుందా? అంచేత ఆకాశం ఎక్కడుంది? మీ లోపల ఉంది, బయట ఉంది, అన్ని చోట్ల ఉంది ఆకాశం. అంచేత ప్రాణం ఎక్కడుంది? అన్ని చోట్ల ఉంది. ఆ ప్రాణాన్ని మీరు ఆకర్షించుకోవాలి. భగవద్గీత 4వ అధ్యాయంలో ఈ ప్రాణాయామం గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. 6వ అధ్యాయంలో అయితే దాని మహిమని విపరీతంగా గానం చేస్తాడు. అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావాలి, కోర్టులో కేసులు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు భగవద్గీత 6వ అధ్యాయంలో ఉన్నాయి. గ్యారంటీ శ్రీకృష్ణుడిది. దానిపైన కౌంటర్ సైన్ ఎవరిది అంటే శ్రీరామ శర్మ ఆచార్యది. అది కరెక్టే. అంచేత మీకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయనుకోండి, ఆరోగ్యం బాగలేదు, అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు, ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, మీ ఇష్టం ఏ బాధ అయినా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది మీరు పాటిస్తే ప్రాణాయామంలో ఆ బాధలన్నీ కూడా గ్యారంటీగా తీరిపోతాయి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. ఇది ఫార్ములా. సమం కాయ శిరో గ్రీవం, ఇది కరెక్ట్ చేసుకోవటానికి ఆసనాలు ఋషులు మనకు అందజేశారు.